మెల్లిమెల్లిగా మనం ధ్యాన స్థితి వైపుకి వెళ్తున్నాం మనం. కానీ లెక్చర్స్ మాత్రమే వింటున్నటువంటి గ్రూప్గా నేను తయారవ్వకూడదు. వెబ్లో మనం తయారవుతున్న ఈ క్లాసెస్ ఒక పరంపూజ్య గురుదేవులు కారుతున్నటువంటి వ్యక్తులుగా సత్యయుగానికి కావలసిన స్థితిగా డెవలప్ అవ్వాలి. దాంట్లో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే వర్చస్సులు శీలాలు, పంచశీలాలు. అది చాలా జాగ్రత్తగా మీ జీవితంలోకి రావాలమ్మా. అది చెప్తున్నప్పుడు పంచశీలాల గురించి శ్రమశీలత, మితవ్యత మీకు, సువ్యవస్థ, సహకారత, శిష్టత. శిష్టత ఇస్ ద లింక్ బిట్వీన్ 1, 2 and 4, 5. దీన్ని మీరు చేసుకుంటున్నారా లేదా అని మార్కులు వేసుకోవాలమ్మా. ప్రతిరోజు మీ శ్రమశీలత కరెక్ట్గా ఉన్నదా చూసుకోండి. శ్రమశీలత అన్నది ఫిజికల్, అది క్వశ్చన్ మార్కే. కానీ దాంతో కావాల్సింది ఏంటంటే ప్రాణమయ మనోమయ శరీరాలలో శ్రమశీలత ఉన్నదా, అదొకటి. మితవ్యత వీటినే, ప్రాణశక్తి శ్రమశీలతతో పాటు మితవ్యయంగా ఉపయోగించుకున్నారా, ఛాన్స్ దొరికిందా అని చెప్పి ఉపయోగించేస్తున్నారా. శిష్టత మీరు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు నా భాషలో కాకుండా, ఇప్పుడున్న భాష అడ్డదిడ్డం అవుతుంది కదా, అది కరెక్ట్ కాదు. శిష్టతగా ఏమండి మీరు బాగానే చేశారు, మీరు వెధవలు అనుకున్నాను కానీ అనకూడదు కదా, అంచేత శిష్టతగా వెధవలు అనుకోకుండా మీరు వెధవలు కానివాళ్ళు అని చెప్తూ ఉండటం లాంటి భాషలు ఉపయోగకూడదు, తప్పు కదా. అంచేత దాన్ని టెక్నిక్స్ మార్చుకోకండి అమ్మా. అది ఒక వెరీ క్రూడ్గా చెప్పాను నేను, కానీ అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. దీంతో సువ్యవస్థ అన్నది మీరు చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసుకోవాలి. వ్యవస్థ, సువ్యవస్థ, ఆర్గనైజేషన్, ప్రతి వస్తువ ప్రపంచంలో మీరు ఉపయోగించున్నవి కరెక్ట్గా ఉన్నాయి లేదా. ఈ చెప్తున్నప్పుడు వెబ్కి ఉన్నటువంటి వైర్లు ఎలా ఉన్నాయి, మీ బట్టలు ఎలా ఉన్నాయి. సిస్ట్ మీద బై ఛాన్స్ ఏదైనా చాలా చోట్ల ఉండవు, కానీ ఏదైనా దానిపైన కార్పెట్ అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్గా ఉండాలి అన్నది అలవాటు అవ్వాలి బాగా. ఎక్కడ జాగ్రత్తలు లేకుండా సువ్యవస్థ. సహకారం అంటే ఏంటంటే నువ్వు చేయకూడదు, ఇంకోళ్ళకి చెప్పాలి అందరికీ. మనమే వెళ్ళి చేయటం తప్పు కదమ్మా అని అనుకోకు. నువ్వు చేస్తే శ్రమశీలత అవుతుంది, అందరూ కలిసి చేస్తే సహకారం అవుతుంది. అంతేత ఈ 5 శిలాలు చేసుకున్నాక చాలా ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఇంగిత జ్ఞానం. ఇంగిత జ్ఞానం అంటే ఇంకా లిటరల్ ఇంగిత జ్ఞానం అమ్మ. ఇప్పుడు సిగరెట్ ఉంది అనుకోండి, నా ఎగ్జాంపులే చెప్తున్నాను డైరెక్ట్గా. ఇంగిత జ్ఞానం నేను ఉపయోగించటం లేదు, డౌటే ఉందమ్మా. ఇంగిత జ్ఞానం అంటే ఏంటి? పరీక్షలో రాయాలి బాగా. చాలామంది ఇంకా పరీక్ష టైం ఉంది కదా, మేము మెల్లమెల్లగా 2-3 రోజులు వెబ్లో సిడీలు విసిడీలు అవి చూసుకుంటారు. చూసుకోండి, తప్పని నేను అంటే, కానీ టైం ఆ టైంని కరెక్ట్గా ఉపయోగించుకుంటూ ఇంగిత జ్ఞానంలో మీ సిడీలు అవి అది మోర్ ఇంపార్టెంట్ అవరు. ఎప్పుడు రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు తప్ప, మిగతా టైం అప్పుడు కూడా దేనికోసం మీరు ఏం చేస్తున్నామో ఆ పని కరెక్ట్గా చేయాలి. ఇంగిత జ్ఞానం అంటే అర్థమైంది కదమ్మా, అది అంత ఈజీ కాదు ఉపయోగించటం. ఇంగిత జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు కష్టమైన పని రేపు చేసే చాలా గొప్ప లక్ష్యం కోసం ఇప్పుడు చేస్తున్నారు. అది నిజాయితీగా చేసుకోవాలమ్మా, అది మీకు మీరే చెప్పుకోవాలి. అది ప్రతిరోజు చెక్ చేసుకోవాలి నిజాయితీ. కానీ మీరు చేసేటటువంటి ఇంగిత జ్ఞానము నిజాయితీ బాధ్యతతో ఉన్న పనులు అవుతే చాలా మంచిది. ఇంకేత ఆ బాధ్యత అంటే ఏంటి? సొసైటీ యాంగిల్ కూడా అమ్మా. దానికంటే ముందు ఫ్యామిలీ, దాని తర్వాత సొసైటీ. అక్కడ శ్రమశీలత మితమైతే ఉండకూడదమ్మా, శిష్టత సువ్యవస్థత ఉండాలి. కానీ ఇవన్నీ చేయాలంటే ఒక కరేజ్ ఉండాలమ్మా, జంప్ ఉండాలి, ఆ సాహసాన్ని మీరు తెలుసుకోవాలి. ఇది యమనియమాను బదులు చెప్పేది. కానీ వీటిలో ఇది జాగ్రత్తగా అర్థం అవ్వాలమ్మా మనకి. యమనియమాను బదులు 4 వర్చస్సులు పంచశీలాలు, కానీ యాక్చువల్గా 5 వర్చస్సులమ్మా. 5వది మనకందరికీ కామన్, పరమపూజ్య గురుదేవుడి యొక్క బ్లెస్సింగ్స్. అంటే మనం ఏ పని చేస్తున్నా కూడా పరమపూజ్య గురుదేవుడికి టిక్ పెడతారా మనం చేస్తున్నటువంటి పనికి? అంటే మీరు అనుకోండి గాయత్రి చేస్తేనే పరమపూజ్య గురుదేవుడు టిక్ అంటారమ్మా. నేను అనేక మంది గురువుల గురించి చెప్తూనే ఉన్నారు, ఆ పనులన్నిటికీ ఓకే. ఆ గురువుకి చేస్తున్నటువంటి పని నిజాయితీగా బాధ్యతగా సాహసగా చేయగలుగుతున్నారా? ఇది 4 వర్చస్సులు 5 పంచశీలాలు అయిపోయాక ఆసనాల గురించి నేను చాలాసార్లు చెప్తున్నాను. పతంజలి యొక్క సాధనలో ఆసనాల గురించి ఉంటుందమ్మా, ఆ ఆసనాల గురించి డెఫినేషన్ ఉంటుందమ్మా. ఇంచేత నాకు అది పతంజలి ఇది ఇస్తే నేను చెప్తాను అసలు అక్కడ ఏముందో. అది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలగాలి. 2 శ్లోకాలు ఉన్నాయి సాధన పాదంలో, 46, 47, స్థిరం సుఖం ఆసనం. ఆసనాలకి డెఫినేషన్ అది. ఎందుకంటే మీరు ఆసనాలు మామూలుగా చేసేది నేను చేయమని చెప్పాను, 15 నిమిషాల పాటు ఆసనాలు, 15 నిమిషాలు ప్రాణాయామం. అరగంటలో రెండు అలాగ మీ అవసరాన్ని బట్టి ఆసన ప్రాణాయామాలు చేసుకుంటారు అనేది మీ ఇష్టం. కానీ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే స్థిరం సుఖం ఆసనం. ఆసనం అంటే చివరికి ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలమ్మ. డెఫినేషన్స్ ఇచ్చాడు అది. దాని తర్వాత ఏం చెప్పాడు? 47లో ప్రయత్న శైథిల్యానంత సమాపత్తిభ్యాం. మనస్సు నందు గల ప్రయత్నములను సడలించి తొలగించు. చాలా జాగ్రత్తగా చూసుకోండమ్మా ఇక్కడ. ప్రయత్నము యొక్క శిథిలత, ప్రయత్నము యొక్క శిథిలమ్మా అర్థం. పరమాత్మ యందు మనస్సు లగ్న చేయుటం వల్ల ఆసన సిద్ధము కలుగుతుంది. ఇక్కడ రెండు చూసుకోండి అమ్మా, 46 47 46 పైన పెట్టాను కనుక న్యాచురల్ గా పైన ఉంది చూసుకోండి. స్థిరం సుఖం ఆసనం, తర్వాత ప్రయత్న శైథిల్యానంత సమాపత్తిభ్యాం. అదే అమ్మా ఆ కండిషన్స్ అంటే ఏంటి అక్కడ అర్థం, ఆల్ ఎఫర్ట్స్ ఆఫ్ రిలాక్సేషన్స్ ఇన్ కాన్షియస్నెస్ అరైజెస్ రివీలింగ్ దట్ ద బాడీ అండ్ ద ఇన్ఫైనైట్ యూనివర్స్ ఆర్ ఇండివిజిబుల్. అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది ఆసనాల గురించి రెండు పాయింట్స్ చెప్పేది అక్కడ. అది చేస్తేనే మీ ఆసనాలు కరెక్ట్ అవుతాయి. దాని తర్వాత 49వ శ్లోకం చూసుకోండి ప్రాణాయామంలో. తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాస యోర్గతి విచ్ఛేదన ప్రాణాయామ. దీనికంటే ముందు ఇంకొక శ్లోకం వస్తుంది ప్రాణాయామానికి, అది కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోగలగాలి. సమాధి పాదం ఫస్ట్లో 34వది. ఈ మొదటి ప్రాణాయామం చాలా ఇంపార్టెంట్. సాధన పాదంలోది కొంచెం నువ్వు చేసుకోవాలి, అదంత ఈజీ కాదు. 49 సాధన పాదంలో, అంటే సాధన పాదంలో 49 చూద్దాం తర్వాత. 1లో 34 మీరు కాస్త జాగ్రత్తగా తెలుసుకోండి అమ్మా. ప్రచ్ఛర్ధన విదారణాభ్యాం వా ప్రాణస్య, జాగ్రత్తగా చూసుకోండి. ఇందులో మనం చేసేది ఏముందమ్మా, మీరు చేసుకునేటటువంటి ఆసన ప్రాణాయామాలు అవి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ప్రచ్ఛర్ధన విదారణాభ్యాం వా అంటే వదులుతూ వదులుతూ వెదులుతూ 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 ఉండే ప్రాణాలు. అంటే దీన్ని ఆల్మోస్ట్ విధంగా చెప్పాలి అంటే కపాలభాతి లాంటిది. కానీ కపాలభాతిలో నువ్వు జంక్ చేస్తావు. ఇక్కడ పరమపూజ గురుదేవులు పతంజలి చెప్పేవాళ్ళు ఏంటి అంటే ప్రచ్ఛర్ధన విదారణాభ్యాం వా ప్రాణస్య, విశ్వాస నిశ్వాసను సామ్యముగా గొనుకొచ్చుట వలన కూడా చిత్తము మచ్చిక యుగము. అంచేత ఇది చూసుకోండమ్మా, ఈ ఆసన ప్రాణాయామాలు మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. కానీ మీరు చేసేటటువంటి ఆసన ప్రాణాయామాలు యాజ్ ఏ ఎక్సర్సైజ్ బెటర్ దెన్ అదర్ దాన్ని ఇవి ఎక్కువగా వాడండి. వెరీ క్లియర్ కదా. ఆసన ప్రాణాయామాల తర్వాత మనం నిన్న ప్రత్యాహారం గురించి చెప్పుకున్నాం. అది అర్థమైంది మీకు. ప్రత్యాహారం యొక్క ఏకైక లక్ష్యం ఏమిటి అని మీరు చేసుకోవాలి అంటే, మీరు భౌతిక మనస్సుని కానీ దేన్ని కానీ ఇది వరకు బయట మీకు తెలిసినటువంటి దేన్ని ఉపయోగించకుండా మీ అంతఃకరణాలు, మీ లోపల ఉన్నటువంటి అంతఃకరణాలనే వాడాలి. చెవులున్నాయి, ఇదేంటి మీకు వినిపిస్తున్నాయి గురువుగారు లెక్చర్స్ అవి ఇవి వింటున్నాం వింటున్నాం అంతా కరెక్టే. కానీ అసలు గురువుగారు వాక్ డైరెక్ట్గా మీరు లోపల నుంచి వినిపిస్తుందా, అది క్వశ్చన్. అది కొంచెం కష్టం అనిపిస్తుంది మీకు. దానికి ఇంకొక టెక్నిక్ ఉంది, ఇంకా ఈజీ టెక్నిక్ ప్రాణాయామం. ఏంటి అంటే ప్రణం పొంగి గారు ఏదో చెప్పాలి అని ట్రై చేస్తున్నావు నువ్వు. యు ఆర్ ట్రయింగ్ టు హియర్ హీ లెన్ టు టచ్ యు వాంట్ టు సీ హిజ్ షేప్. అది మూర్తి సాధన. దీనికే చాలా పెద్ద ఉదాహరణము జ్వాలాకుల మహర్షి చెప్పాడు. ఇదంతా మానసిక స్థితిలో జరగాలమ్మా. మొట్టమొదట వీ నో అబౌట్ ఐడియాస్. ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడుకుంటున్నది ఐడియాస్ గురించి. ఈ ఐడియాస్ తర్వాత ఐడియల్. ఆదర్శమైనటువంటి. అది మనకు తెలుసు కదా, ఆదర్శం అంటే ఎవరు ఏ గురువు యొక్క ఆదర్శాలు ఏదో చెప్పు ఉంటారు కదా. ఇప్పుడు సాయి ఉండగానే రెండు మాటలు చెప్పాను ఆయన. ఏం చెప్పారు ఆయన? శ్రద్ధ, సబూరి, దాన్ని పట్టుకోండి. అంటే సిద్ధి సాయి శ్రద్ధ అంటే దేని గురించి చెప్పాడు? సబూరి అంటే ఏమిటి? దాన్ని ఎందుకు రెండు రూపాయలతో లింక్ చేశాడు? నేను చాలాసార్లు చెప్పాను, డబ్బులు ప్రాణాలతో లింక్ అవుతుంది అని. అంచేత ఆటోమేటిక్గా అది ప్రాణాయామం అవుతుంది. ఆ రెండు మీరు శ్రద్ధ సబూరి సిద్ధి సాయి మీరు అడిగినట్టు మీరు చేసుకుంటే, మీరే 2 రూపాయలు ఇస్తే 2 రూపాయలు ఇవ్వటం నాకు అసలు ఆశయం కూడా ఇస్తుంది. ఈ కాలంలో ఒడుకో 2 రూపాయలు ఇవ్వటం, అది కూడా సత్సాయికి లేకపోతే సిద్ధి సాయికి. అవునమ్మా ఆయన 2 రూపాయలు ఇచ్చారు. 2 రూపాయలు అబ్బా, అది మీకు అర్థమైంది కదా. ఇక్కడ ప్రాణం గురించి చెప్తున్నారమ్మా. శ్రద్ధ యొక్క ప్రాణశక్తి ఎలా ఉంది నీది, సబూరి యొక్క శ్రద్ధ ఎలా ఉంది? 1, 2 అంటే ఆ 2 ఆ ప్రాణాల గురించి అర్థం చేసుకోవాలి. ఇదంతా దేని గురించి నేను చెప్తున్నాను? మెల్లిమెల్లిగా ప్రత్యాహారాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఐడియల్ గురించి చెప్తున్నాం. ఆదర్శమైనటువంటివి ఎలా ఉంటాయి? కృష్ణుడు ఏం చెప్పాలి? అర్జునుడు అడిగితే చెప్తాడు, ఇంకా నువ్వు చెప్పిందే చేస్తానయ్యా అని. ఇంకా అయిపోయింది, నువ్వు చేసేదేం లేదు ఇంకా. ఆయన ఏదైనా చెప్తే చేస్తావు, చేయకపోతే ఏం చేయాలి ఇంకా నువ్వు జీవితంలో? నీ శరీరం తివ్వటానికి, దాహంగా ఉండడానికి ఏదో మామూలు సింపుల్ రెగ్యులర్ మస్ట్ ఫుడ్ ఏదో తీసుకుంటావు. ఇంకా మిగతాది ఎంతవరకు చెప్పావు నువ్వు? ఇంకా కృష్ణు వచ్చి చెప్పేంతవరకు. అందుకే నేను లాస్ట్ క్వశ్చన్ చెప్తాను, అర్జునుడు ఏం చెప్తాడు అంటే, నష్టో మోహ స్మృతి లబ్ధ ప్రసాదాత్ మయాచ్యుత. అది కాదు, మొత్తం శ్లోకం చెప్పాలరే, నాకు తెలియదు, 18వ అధ్యాయంలో ఉంది అది అనమాట. అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నష్టో మోహ స్మృతి లబ్ధ తత్ప్రసాదాత్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. చేత ఇవంతా కూడా దేని గురించి నేను చెప్తున్నాను? మూడు మాటల గురించి చెప్తూ చెప్తున్నాను. ముందు ఐడియాస్, ఇంకా ఐడియల్ గురించి చెప్పాను నేను. ఇంకా దీని తర్వాత నువ్వు ఐడల్ అవుతావు. ఐడియల్ అంటే మూర్తి. ఏ మూర్తి? మీ థాట్ ఒక గొప్ప ఆలోచన యొక్క ఐడల్ అయిపోయింది. అది అంటే మూర్తి అయిపోయింది, సత్యము మూర్తివంతం అయిపోయింది హరిశ్చంద్రుడికి. ఐడల్ అంటే అర్థమైంది కదమ్మా. అంటే అక్కడ మాటలేం కాదు, ఇది కాదు, అది ఒక క్వాలిటీ. దానికి ఇప్పుడు మన బలి అన్నాం అనుకో, దేంతో లింక్ అవుతాం? ఎప్పుడైనా ఇవ్వటానికి, అంతే కదా. అలాగా ఈ ఐడల్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, గాయత్రి యొక్క ఐడల్ అంటే ఏమిటి మీకు అర్థం అవ్వాలి కదా. మరి ఐడల్ ఉంది, ఏం చేయాలి మనం? గాయత్రి ఏమైనా వచ్చి చెప్తుందా నీకు? ఐడల్ ఏం చెప్పదు కదా. అది ఒక ఆలోచనల యొక్క మూర్తీభవన రూపము, ఐడల్ అయింది అది. సత్య దేనికి ఐడల్ అయ్యాడు? హరిశ్చంద్రుడికి అయ్యాడు. హరిశ్చంద్రుడు చూస్తే ఒక వ్యక్తి కనిపించాడు నీకు, ఒక రాజు కనిపించాడు, ఎంపరర్ కనిపించాడు నీకు. నీకేం కనిపిస్తుంది? ఒక ఐడల్ కనిపిస్తుంది. సత్యము అంటే అది. మరి అది, మరి గాయత్రి గురించి మనం దాన్ని ఆ ఐడల్ని చూస్తే మొట్టమొదట మనకేం కనిపిస్తుంది? హంస కనిపిస్తుంది. హంస మీద కదా ఆవిడ ఉంటుంది. మరి హంస ఐడల్ ఏం చెప్తుంది? చాలా జాగ్రత్తగా చూసుకోండి. నీరు పాలు ఉంటే హంస ఏం చేయగలదు? పాలు తీసుకుంటుంది, నీళ్ళు వదిలేస్తుంది. నెగిటివ్స్ వదిలేస్తుంది, పాజిటివ్ తీసుకుంటుంది. మరి మన శ్వాస హంస హంస అనే మన శ్వాస, మన హంస శ్వాస లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది. 2 రకాలుగా చూసుకోవచ్చు మీరు. సో హమ్మనే అనొచ్చు, లేకపోతే హంస అనే అనొచ్చు. రెండు రకాలుగా ఆ శ్వాసను పట్టించుకోవచ్చు. హంస, ఈ హంస మన శ్వాస. చూసుకోండి మీ శ్వాస ఐడల్ ఎలా ఉంటుందో. రెండు రొక్కలు ఉన్నాయి దానికి, డయాఫ్రామ్, మీకు తెలుసు కదా. ఇచ్చత హంస మీద గాయత్రి ఉంది, ఐడల్. ఇక్కడ మీరే ఉన్నారు, మీరే ఒక హంసలో ఉన్నారు. డయాఫ్రామ్, రెండు డయాఫ్రామ్స్ ఉన్నాయి, రైట్ లెగ్ కింద, లెఫ్ట్ లెగ్ దగ్గర. శ్వాస అలా వెళ్తుంది, సోహం సోహం సోహం. నువ్వు అనకు, ఆ శ్వాస అది జరుగుతుంది. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే, ఇప్పుడు మనం ప్రస్తున్న బ్రీదింగ్లో అసలు లంగ్స్లో ఉన్న అప్పర్ దానికి కూడా వెళ్తుందా అని డౌట్ నాకు. డయాఫ్రామ్ వరకు వెళ్తుందో లేదో మనకి తెలీదు. ఇంచేత స్పష్టంగా పరమ పూజ్య గురుదేవులు ఏం చెప్తారు అంటే, నీ డయాఫ్రామ్ తిరగాలి. ఆ చేయటంలో నీ డయాఫ్రామ్ రిలాక్స్ అయిపోయి అది బలహీనమైపోయి కాదు, నార్మల్గా శ్వేస్తూ ఉంటే హంస వచ్చింది కరెక్ట్గా. అంటే ఏం చేస్తున్నట్టు మీరు, సోహం చేస్తున్నారు అని అర్థం. అదే మొదట చెప్పాను నేను, మీరు చేస్తున్నారో లేదో నాకు తెలీదు. మీ మొత్తము జీవితము సోహం, మాటలు కాదమ్మా, శ్వాస. జాగ్రత్తగా ట్రై చేయండి, చూసుకోండమ్మా, అది నేర్చుకోవటానికి ట్రై చేయండి. కష్టమేం లేదు, అది ఎలాగో మీరు చేసేది. అది వీలవుతే చిన్న ముద్ర పెట్టుకోవటం చాలా మంచిది, పద్మాసనంలో కూర్చోగలిగితే ఇంకా మంచిది. కానీ బ్యాక్ బోన్ వెరీ వెరీ స్ట్రైట్గా ఉండాలి. భగవద్గీత 6వ అధ్యాయంలో చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ గుర్తుంచుకోండి. సమంకాయ శిరోగ్రీవం ధారయన్మచలం స్థిర సంప్రాక్షణాశికాగ్రం స్వం దిశస్తే నిలోకయం. అది చేసుకోండమ్మా, క్షమం చెప్తున్నానమ్మా. అది అంచేత నేను సౌండ్ ఇవ్వలేను, కానీ ఎక్కడున్న సమంకాయ శిరోగ్రీవం ధారయన్మచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ నవలోకయన్. ఆ శ్వాస గాయత్రి యొక్క హంస. సౌండ్ కావాలని చేశాను, తప్పు సౌండ్ రాకూడదు మీకు అర్థం అవటానికి. ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ దట్ సౌండ్ ఇఫ్ దేర్ ఈజ్ సమ్ సౌండ్. భస్త్రిక లాగా చేస్తారు, కానీ అలా చేయకూడదమ్మా, అది చాలా తప్పది. స్లో రెగ్యులర్ డీప్ బ్రీదింగ్ గోయింగ్ ఇన్, అలాగే స్లో బ్రీదింగ్ అవుట్. అది చేస్తున్నప్పుడు మీ నాభీలు లోపలికి వెళ్ళిపోవాలి. లాస్ట్లో మొదటి నుంచి కింద లాక్కూడదు, ముందు మీ లంగ్స్ లోపలికి వెళ్ళిపోయాక అదే లోపలికి వెళ్తుంది. అది కాస్త జాగ్రత్తగా చూస్తే అది నిజమైనటువంటి హంస అవుతుంది, గాయత్రి యొక్క. అప్పుడు అది మూర్తి వహించిన హంస అవుతుంది. చేసుకుంటున్నారా అందరూ? హంస చేస్తున్న వాళ్ళు క్యాపిటల్ హెచ్ కొట్టేయండి, మీరు చేసుకునేవాళ్ళు చేయండి అమ్మ. మీరు చేయగలిగితే చేయండి, చేయలేని వాళ్ళు కొట్టకండి. చేస్తున్నవాళ్ళు ఏం కొట్టేయండి, చేస్తున్నవాళ్ళు చేసుకోండి హెచ్. చూసుకోండి అమ్మా, అది అంటే అది చేస్తూనే శ్వాస అలా ఉండాలా? పిచ్చివాళ్ళు, నడుస్తూనో ఏదో వస్తువు కిందకి లేస్తూ తీసుకుంటున్నా శ్వాస అలాగే తీసుకోవచ్చు. ముక్కులోంచే కదా గాలి వెళ్తుంది. అది స్లో డ్రీమ్ స్లీపింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, కంటిన్యూస్గా. ఎప్పుడైనా భోజనం ముందు చేయిన తర్వాత అదేం కాదు, కంటిన్యూస్గా హంస 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 అనే శ్వాస. కానీ ఉత్తినేను హంస అనే హంస అంటే ఒక్క నయ పైస మీకు ఏమీ దొరకదు. జనరల్ బ్రీదింగ్ యొక్క హెల్దింగ్ ఆస్పెక్ట్స్ గ్యారంటీగా వస్తుంది, అందులో డౌటే ఉంది. కానీ అసలైన హంస రాదు మీకు. హంస ఎప్పుడవుతుంది నిజమైన హంస? మీరు ఏ పని చేస్తున్నా పాలు మాత్రమే తీసుకోవాలి, నీళ్లు తీసుకోకూడదు. చెప్పింది అర్థమైంది కదా? అది కరెక్ట్గా జీవిస్తే అప్పుడది హంస అవుతుందమ్మా, అప్పుడది రియల్ యొక్క గాయత్రి వాహనం అవుతుంది. ఇంకా అది మీరు చేసుకోవాలమ్మా. అది అంటే ఇంకా మనం డయాఫ్రామ్ని కరెక్ట్గా చేస్తాము. లాస్ట్ స్టేజ్ ఆఫ్ బ్రీదింగ్ అవుట్లో, లాస్ట్ స్టేజ్లోనే బొడ్డు లోపలికి, మొదటి నుంచే కాదు, ఆ కొద్ది తప్పులు చేస్తామమ్మా. శ్వాస లోపలికి వెళ్ళింది, డయాఫ్రామ్ అలాగే ఎక్స్పాండ్ అయింది, రిప్స్కి అంతా జరుగుతుంది, పైన ఉన్నటువంటి బ్రెస్ట్ బోన్స్ అవి అంతా కూడా, అంటే మీ మొత్తం లింగులు జరిగిపోతుంది. గాభరా పడకండి, అదేదో పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తారు, స్లోగా నింపుకుంటున్నారు. పూర్తిగా అయ్యాక వదలండి మెల్లిగా. లాస్ట్ స్టేజ్లో బొడ్డు కిందకి వెళ్ళాలి. కావాలంటే అప్పుడు ఉడాయన బంధన లాగా చేయండి, అది మళ్ళీ బంధంలాగా చేసుకోకండి, మనం దాని గురించి చేయటండి. కానీ బొడ్డు లోపలికి వెళ్తున్నప్పుడు కొంచెం ఆ టైప్ ఆఫ్ బంధంలాగా వస్తుంది. అర్థమైందమ్మా అందరికీ? అది కరెక్ట్ హంస అయిందమ్మా. దేని గురించి మనం మాట్లాడుతున్నాం అర్థమైంది కదా? ఐడల్ గురించి చెప్తున్నాను. గాయత్రి ఐడల్ ఏం చేసుకోవాలంటే అది స్టెప్. సత్యహరిశ్చంద్రుడు అంటే సత్యాలేం రావు, సత్యహరిశ్చంద్రుడు లాగా ట్రూత్ చేయాలి. దానికి అదే లెవెల్లో చేసిన ఇంకొక వ్యక్తి కనిపిస్తాడు, మహాత్మా గాంధీ. ట్రైడ్ హిజ్ బెస్ట్ అదనమాట. ఇప్పుడు హంస గురించి చేస్తున్నాం. ఇంకేంటే మనం ఆ యాంగిల్లో చేయాలి. ఇంకేంటే ప్రతి వాళ్ళకి శ్వాస కరెక్ట్గా ఉండాలి. కానీ ఆ శ్వాసతో పాటు థాట్ అని కదా చెప్తున్నాను, మొత్తం ఇవంతా కూడా మనసులో జరిగేది. ఫిజికల్గా ఈ డయాఫ్రామ్ వెళ్తోంది వస్తోంది, ఓకే అమ్మా, దానికి హంసకేం లింక్ లేదు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ హంస. కానీ నిజమైన హంస ఏం చేస్తుందో అర్థమైంది కదా? మీరు ఎప్పుడు ఏ పని చేస్తున్నా సత్యాన్ని, ఏది కరెక్ట్ అనుకుంటామో, ఏది హంస లాంటిది తీసుకుంటుందో, మన జీవితంలో క్షణ క్షణము అది ఉండాలి. చెడుని వదిలేస్తూ ఉంటాం, అప్పుడు హంస అయింది. ఓకే, చేసుకుంటున్నాం. ఈ శ్వాస అయిపోగానే కొంచెం పైకి వెళ్తే మనకి హృదయంలో ఒక పద్మం ఉంటుంది. మనం దానికి 12 దళాలు ఉంది, కరెక్టేనమ్మా? హృదయంలో కరెక్టేనా చెప్పాను? 12 ఏదైనా ఉంటుంది. 12 పెటల్స్ ఇన్ ద హార్ట్, ఆ పద్మము. డయాఫ్రామ్ శ్వాసలో మీ మనస్సు కరెక్ట్ హంస అంటే నేను చెప్పింది గుర్తు చేసుకోండి. ఎప్పుడు కూడా పాలు మాత్రమే తీసుకుంటుంది. అందుకే విష్ణువు పాల సముద్రంలో ఉంటాడు అంటే అర్థం అది. నిజంగా పాల సముద్రంలో ఉండాల్సిన అవసరం లేదు, పాలు మీరు ఇలా తీసుకోగలిగితే పాలు వస్తాయిరా. కానీ ఆ థాట్ అర్థమైంది కదా? గాయత్రి యొక్క బేసిస్ అది మనం చేసుకుంటూ ఇంకా 12 పెటల్స్. కొంచెం ఫిజికల్ యాంగిల్లో చూస్తే రిప్స్ కింద తీసుకోండి, కానీ అది అంత కరెక్ట్ కాదు. కానీ మీ డయాఫ్రామ్ అలా ఎక్స్పాండ్ అయినప్పుడు మీ లంగ్స్ అంతా రిప్స్లోకి తగ్గుతున్నాయంటే మీరు అనుకోకండి, కనుకోండి అవి. కానీ అది కాదు ఇంపార్టెంట్. ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా ఉండేటటువంటి ఆ 12 దళాలకి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రము ఉద్దయ్య బాబు చేయగలిగితే ఓకే, కానీ మంత్రం చేస్తూ కూర్చుంటే ఏం లాభం? మాస్తం ప్రపంచం మొత్తం ప్రపంచం ఓపెన్ అప్ అవుతుంది. అప్పుడు ఈ హృదయ 12 దళాలు మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే డయాఫ్రామ్, డీప్ స్లో బ్రీతింగ్ ఇన్ అండ్ అవుట్. కానీ మనస్సు ఏంటక్కడ, పాలు మాత్రమే తీసుకోవాలి, నీళ్లు వద్దు. అప్పుడవుతేనే ఈ డయాఫ్రామిక్ ఫీలింగ్ ఎక్కువ లాభం అవుతుంది మీకు. ఇది అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏమైంది, మీ హృదయంలో ఉన్నటువంటి 12 దళాలు ఓం నమో భగవతే వాసుదేవాయ తెలుసా. ధ్రువుడు పట్టుకున్నాడు దాన్ని తెలుసా. ధ్రువుడు ఈ మంత్రం ఏం చేశాడని, ధ్రువుడు అంటే ఎక్కడ పట్టుకుంటాం మీరు, నార్త్ లో పోల్ వేప్ కాదురా చూడాల్సింది. నీ ధ్రువము, నీ ధ్రువము పట్టుకోవాలి, నీ హార్ట్. దాన్నే థియోసఫీలో ఈగో అంటారు, మనం జీవాత్మ అంటాము. శ్రీకృష్ణుడు దాన్ని చూపించాడు అర్జునుడికి. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ పద్మము 12 దళాల ఆ మానసిక హృదయము, అది మళ్ళా భౌతిక హృదయం గురించి లబ్డబ్ గురించి కాదమ్మా. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం కలిపితే 12. ఆ వాసుదేవమ్మ, నువ్వు ఎక్కడో హృదయంలో 12 పంకుళాలుంటే ఎందుకురా ఏం చేసుకుంటావురా దాన్ని, అసలు నాకు కనిపించవు కూడా. కానీ వాసుదేవ ఉంది, ఆ మొత్తం వాసుదేవతత్వం తెలియాలి అంటే అప్పుడు మీకు విష్ణు సహస్రనామం అర్థమవుతుంది. అది ముందు అర్థం కాదు, కానీ అది అర్థమవుతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. రిలాక్సేషన్ అంటే ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. విష్ణువు ఎప్పుడు కనిపిస్తాడు అంటే ఎప్పుడు పడుకునే కనిపిస్తాడు. బ్రహ్మ వాడి బొడ్డులోంచి వస్తాడు, వాడేదో బ్రహ్మ అంతా తీసుకొస్తాడు, మొత్తం సృష్టి అంతా వస్తుంది, కానీ మీకు పడుకునే ఉంటాడు. పడుకున్నాను కాదు అర్థం, అక్కడ ఏంటి అంటే నువ్వు ఎప్పుడైతే నిద్రపోయి ఉంటావో ఇంకొక స్టెప్ పైకి వెళ్తే తురియ స్థితికి వెళ్ళిపోతావు. చెట్టు ఎప్పుడు నువ్వు తురియ స్థితిలో ఉంటావు అని అర్థం. అంటే అప్పుడు ఈ మూడు ఉంటాయమ్మా. అప్పుడు నిద్రపోయి ఎవడో కూర్చొని ఉండడు అనేది ఎప్పుడో అనుకున్నారో తెలీదు. సమాధి స్థితిలో ఉన్నవాడు ఎప్పుడూ ఆ మూడింట్లోనే ఒకేసారి ఉంటాడు. అంటే జాగ్రత్త అవస్థలో ఉంటాడు, డ్రీమ్ స్టేట్లో ఉంటాడు, నిద్ర స్థితిలోనూ ఉంటాడు, ఈ మూడింటిని చూస్తూ ఉంటాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. దీన్ని నువ్వు కనుక కరెక్ట్గా చూస్తే ఇంకొక స్టెప్ అవుతుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ 12 అంటే అర్థమైంది కదా, ఓం నమో భగవతే వాసుదేవాయ మానసిక స్థితి మాత్రం ప్రపంచానికి అంత, దాన్ని విశ్వమాత అనొచ్చు గాయత్రిని అంటమే కాదు. అదే అది ఆ విశ్వమాత స్థితి ఎక్కడుంది అంటే ఆ లోటస్లో ఉంది. నీ యొక్క హంస ఎక్కడుంది, సోహము, నీ ప్రాణాలు హంస మీద ఉంది. అంచేత హంసము నీవు, దానిపైన ఉన్నటువంటి ఆ కమలము మొత్తం ప్రపంచం వాసుదేవాయ. కానీ ఇది ఉంటుంది, కానీ దీన్ని కాస్త జాగ్రత్తగా తెలిస్తే మనస్సులో ఇది హృదయం గురించే చెప్తున్నాను నేను. హృదయము అనే మానసిక స్థితి, మన హృదయంగా ఉందండి అనే మానసిక స్థితి గురించి మాట్లాడండి. హృదయం అంటే లబ్డబ్ లబ్డబ్ అంటే ఏం అవ్వదు. హృదయం అంటే ఏంటో అర్థమైంది కదమ్మా. మీ హృదయం ఎక్కడుంది, మీ హృదయం ఏమిటి? ఆ హృదయంలో 12 దళాలు ఉన్నప్పుడు నీ పైన మస్తిష్కం మీద కూడా పీనియన్ చూరికి పైన కపాలం పైన ఇంకొక ద్వాదశ దళాలు ఉన్నటువంటి పద్మం ఉంటుంది సహస్రం. దాని తర్వాత ఇంకా దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడద్దు. అంచేత ఆ 12 నుంచి కిందకి మన హృదయంలోకి వస్తుంది అని ఒకటి గుర్తుంచుకుంటే చాలు. దాన్నే పరమ పూజ్య గురుదేవులు ఉన్నారు అంటే మూడింటి మీద, మూడు చక్రాల మీద ధ్యానం చేసుకుంటే బాగానే ఉంటుంది. చేత విష్ణువుని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నిద్రలో రిలాక్స్ అయి ఉన్నాడు. కానీ ఆ రిలాక్స్గా చేస్తున్నప్పుడు వాడి కాళ్ళ దగ్గర లక్ష్మి ఉంది. లక్ష్మి అంటే ఏమిటి? డబ్బులే కాదమ్మా, ప్రాణముని కూడా. రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఆ ప్రాణశక్తి డెవలప్ అవుతుంది. దాన్ని కనుక డెవలప్ చేసుకుంటే ఇంతవరకు అర్థమైందా? ఓకే, దేని గురించి నేను చెప్తున్నాను? ఐడల్ గురించి చెప్తున్నాను. అది మాత్రం మీరు మర్చిపోతే కష్టం. చేత మనము కానీ ఇంకాస్త ముందుకెళ్తే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గాయత్రి ఎలా ఉంది అంటే ఎడం కాలు కిందకి నీళ్ల దూకి వెళ్తుంది. హంస పక్క నుంచి ఎడం కాలు కిందకి వెళ్తుంది. కుడి ఫోల్డ్ ఎడమ నీజ్ దగ్గర దగ్గరగా, అదే అంత కరెక్ట్ కాదు, దాన్ని చూసుకోండి అమ్మ మీరు. కానీ రెండు దాని నోజ్ మీద కమలము కమండలము జపమాల కానీ వేదాలు కానీ ఉంటాయి. కరెక్ట్ కదా? కరెక్ట్గా చెప్పాను కదా, వేదాలు కమండలం. కమండలం కుడి చేతిలో ఉంటుంది, వేదాలు ఎడం చేతిలో ఉంటాయి. హంస మీద కమలము, ఆ కమలం మీద ఎడమ, కిందకి ప్రాణశక్తి లెక్క ఉంది నీళ్ళల్లో, రైట్ ఫోల్డర్ ఉంది లెఫ్ట్ నీ దగ్గర. అక్కడ ఈ పుస్తకాలు ఉన్నాయి. కుడివైపు ఒక ముండలం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి అక్కడ. వాట్ ఈస్ డస్ ఇట్ మీన్? పుస్తకము నాలెడ్జ్. నాలెడ్జ్ ఇన్ ఆల్ లెవెల్స్. ఎక్కడి నుంచి వస్తున్నాయి? లెఫ్ట్ నీ నుంచి వస్తుంది. అలా కిందకి నీళ్ళలోకి వెళ్ళిపోతుంది నాలెడ్జ్. కానీ ఇంకొక నాలెడ్జ్ ఉంది కమండలంలో, అది నీ కుడి చేతిలో. ఎక్కడ కావాల్సి వస్తే అక్కడికి వెళ్తుందాం. మనం ఎవరికి ఇస్తావో, సాధారణంగా వరదానం అని అనుకుందాం మనం. శాపాల గురించి మనం ఇద్దాం, వర్క్ చేయదు. పరమ పూజ్య గురుదేవులు అక్కడ బ్లాక్ చేశారు స్పీడ్ని. నువ్వు బ్లెస్సింగ్స్ మాత్రమే ఇవ్వగలవు. బ్లెస్సింగ్స్ ఎలా ఇస్తావు? బ్లెస్ చేయటానికి రెండు ఉండాలి. మొట్టమొదట నీకు ఎవరికో ఒకళ్ళకి ఒక మంచి శక్తి ఇవ్వాలి, బ్లెస్ చేయాలి అని ఒక ఐడియా ఉండాలి ముందు. సరే, అది కమండలంలో ఉంది, ఓకే. కానీ అది ఆ కమండలం నుంచి నీరు రావాలి అంటే అనంతమైనటువంటి ప్రాణశక్తిలోంచి ఆ జ్ఞానము మీకు లెఫ్ట్ నుంచి వచ్చి రైట్లోకి వెళ్ళాలమ్మా. అప్పుడే కదా లెఫ్ట్ వైపుకి ఉన్న ఏ ప్రాణాలు అవుతే వాడికి లేవో వాడి కుమండలం నుంచి ఇస్తాడు. వాడికి ఉన్న బాధలు కానీ అవి కానీ తగ్గుతాయి. వాట్ ఎవర్ యూ కాల్, డిసీజ్ గురించే కాదమ్మా. నీకు తెలియని నాలెడ్జ్ని డెవలప్ చేయడానికి దానికి కూడా ఇదే దొరకాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఇంకాస్త జాగ్రత్తగా చూస్తే అసలు ఆల్మోస్ట్ ఈ పొజిషన్ సిద్ధి సైజే. ఎడం కాలు ఎడమ చెయ్యలో ఉన్నటువంటి పుస్తకాలు లేవమ్మా అక్కడ. తను ఏముందో చూడండి, ఆయన చెయ్య మిడిల్ లింగర్ కరెక్ట్గా మిడిల్లో ఉంది. కుడివైపు రెండు చేతులు ఒకవైపు ఉన్నాయి, కుడివైపుకి. ఎడమవైపుకి రింగ్ అండ్ లిటిల్ ఉంది. చూసుకున్నారమ్మా అది? చూసుకోండి జ్ఞానం ఎలా వస్తుందో ఏమిటో. దాన్ని ఉపయోగించుకుంటే కొంచెం కొంచెం అర్థమవుతుంది. దీన్ని ఇంకాస్త ముందుకు వెళ్తే ఆ లక్ష్మీదేవని వేస్ట్ దగ్గర, దాన్ని ఏమంటారు కరగని అంటారు హిందీలో, వడ్డానం. వడ్డానం ఉందమ్మా అక్కడ. అది ఎలా ఉందో చూసుకోండి. అది ఏదో ఒక ఆభరణాలు ఉత్తినే ఏమి ఉండవమ్మా అక్కడ. ప్రతి దానికే ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. నడుము దగ్గర ఏముందో చూసుకోండి. దాన్ని ఇంకాస్త జాగ్రత్తగా చూసుకుంటే గాయత్రీ దేవి యొక్క థైజ్ మీద ఎంబ్రాయిడరీ అన్న జరీతో ఉన్న అంచు ఉంటుంది, అది కూడా చూసుకోవాలమ్మా. కష్టమంతా మీరు ఆలోచించుకోవాలి, నన్ను అడగకండి. అది అంటే నాకు తెలియదమ్మా, మీరు ఏమైనా చెప్పగలిగితే తెలుసుకోండి. కానీ ఇంకాస్త పైకి, ఇంకాస్త పైకి వెళ్తే ఆభరణాలు చాలా కనిపిస్తాయి మనకి కదా. భగవద్గీత 11th చాప్టర్ లో విశ్వరూపం యొక్క ఆభరణాలు ఎలా ఉంటాయో చూడండి, చూసుకుంటే ఆల్మోస్ట్ జాగ్రత్తగా అర్థమవుతుంది. అది కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఏకాదశి అధ్యాయం విశ్వరూప దర్శన యోగంలోని 5వ శ్లోకం నుంచి చూసుకోండమ్మా. పశ్యామి పార్థ రూపాణి శతశోధ సహస్రశః నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతీని చ పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మరుతస్తథా బహూన్యదృష్ట పూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత ఇహేకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహి గుణాకేశ యచ్చాన్యద్రష్టమిచ్చమి. ఉన్నాక చూసుకుంటూ 10వ శ్లోకంలో చూస్తే మీకు 10, 11 జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అప్పుడు కాస్తగా కొంచెం కొంచెం అర్థం అవుతుంది. అనేక వక్త్రం అనేక వక్త్రం నయనం అనేక వక్త్ర నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం దివి సూర్య సహస్రశ్చ భవే జుగజుత్సుత. జై గురుదేవ. నాకు కావాల్సిన శ్లోకం ఇంకా దొరకటం లేదురా బాబు, వెతుక్కుంటున్నాను దాన్ని. ముప్పై 32వ శ్లోకం చూసుకోండి. అంతా చెప్తాడు విశుద్ధ రూపం, దాని గురించి అంతా చెప్తాడు, మిగతా ఏం కాదు, ఇంపార్టెంట్ కాదు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధు లోకాం సమాహర్తమిహ ప్రవృత్త ఋతే మిత్వాం న భవిష్యంతి సర్వే యో అవస్థిత ప్రచనీ కేశియోధ. ఎవరు మిగలరా, అన్నీ లేచి పారించేస్తాను నేను, నువ్వు గాబరా పడకు అని చెప్తాడు. అదిరా, అది జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత నేను ఇంకొస్త చెప్తాను నేను రేపు. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీంతో పాటు గాయత్రి యొక్క కిరీటం కుండలాలు అవి ఉంటాయి, జాగ్రత్తగా చూసుకుందాం. దాని చుట్టూ గాయత్రి మంత్రం దొరుకుతుంది, దాన్ని చూద్దాం అమ్మా. దాని వెనకాల అఫ్ కోర్స్ సూర్యుడు, అది రేపు చూద్దాం మెడిటేషన్. కానీ ఇదంతా ఐడల్ గురించి ఇంకా పూర్తి కాలేదమ్మా. కానీ హంస సాధన దానిపైన హృదయంలో ఉన్నటువంటి 12 దళాలు ఉన్నటువంటి దాన్ని ఏంటని ధ్రువుడు చేసింది. ఓం నమో భగవతే మంత్రం చేస్తూ మొదలెట్టే కదా బాబు గాయత్రి చాలు. కానీ ఆ భావన అర్థం చేసుకోండి. జై గురుదేవ్. తప్పుడు లేకుండా కరెక్ట్గా మీకు అది తెలియాలి. ఎప్పుడు మీ వదిలేస్తేక ఎప్పుడు బొట్ట నావెలు లోపలికి వెళ్ళాలి, అది కొంచెం మీకే తెలుస్తుంది. అందులో మనం చేసేదేం లేదు, నేచరే చెప్తున్నాను నేను. జై గురుదేవ్. ముందు ఆ సోహం క్లియర్గా అర్థమైపోతే హంస అర్థమైనట్టే. హంస అయ్యాక చూద్దాము. జై గురుదేవ్.